సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మహాభక్తాయ నమః. సర్వాధిష్టాన చైతన్య శ్రీ శ్రీ హనుమత్ కాళీవర ప్రసాద్ బాబుజీ మహారాజ్ వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, జగనీశి చంద కాళీప్రసాద్ మాతాజీ వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, మీ అందరిలో ప్రకాశిస్తున్న ఆ గురుదేవులకు నమస్కరిస్తూ, శ్రీ మాతాజీ వారి ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ఈ చాతుర్మాస్య కార్యక్రమాల్లో నాకు ఇచ్చిన ఈ సదవకాశంలో మూడవ రోజు భక్తి తత్వం గురించి చెప్పుకుంటున్నాం. భక్తి తత్వం అంటే మనకి భగవద్గీతలో భక్తి యోగం గుర్తొస్తుంది, 12th చాప్టర్. అది మనం కావాలి చేసినా చేయకపోయినా మనం చెప్పుకునే తత్వం ఆ విషయాల మీద ఉంటుంది. భక్తి అనేది రెండు రకాలు, ఒకటి సామాన్య భక్తి, ఒకటి విశేష భక్తి లేదా అనన్య భక్తి. సామాన్య భక్తి అంటే మనం బజారు నుంచి లేదా చెట్ల నుంచి పుష్పాలు సేకరించి పూజాదేవాలు సేకరించి మనం చేసే భక్తి, అది కూడా ఆ పూజ కూడా మనస్సు పెట్టి చేస్తే సక్రమంగా చేస్తే అది భగవంతుడికి చెందుతుంది. అయితే నువ్వు తెచ్చింది ఏమిటి? ఎక్కడో పుష్పాలు పుష్పిస్తే వాటిని తీసుకొచ్చి నువ్వు భగవంతుడి ముందు పెట్టావు. అయితే నీలో ఉన్న హృదయ పుష్పం, నీ మన పుష్పాన్ని భగవంతుడికి పెడితే అది అనన్య భక్తి అవుతుందన్నమాట. మరి గోపికలు, నారదాది మామూళ్ళు అటువంటి భక్తిని సాధించారు. సాకారంగా కృష్ణుడు వాళ్ల మధ్య ఉన్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందారు. శ్రీకృష్ణుతో ఆడుకున్నారు, పాడుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మధుర వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా రాడనమాట. రానప్పుడు కూడా వాళ్ళు ఆ కృష్ణ భావాన్ని వాళ్ళు పొందుతూనే ఉన్నారు. కృష్ణుడు లేడు అనే ఉద్దేశం, ఆ భావన వారికి రాలేదన్నమాట. అది ఎందువల్ల? ఆ అనన్యమైన భక్తి వల్ల వాళ్ళకి ఆ భావం రాలేదు. ఎప్పుడు కృష్ణుడు తమతోనే ఉన్నట్టు వాళ్ళు భావించారు. దానికి ఏమిటి కావాలి అంటే ఆత్మశుద్ధి కావాలి. మనలో ఉండే మనస్సులో విషయాలు దొలిచేస్తూ ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా మనకి మనశ్శాంతి లభించదు. ఆ ఆత్మశుద్ధి కావాలంటే ముందుగా సాధు సాంగత్యం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. సరే, అది మనకు వచ్చింది. మనం ఇప్పుడు సాధు సాంగత్యంలోనే కూర్చుని ఉన్నాం, గురుదేవులు ఎదురు కూర్చుని ఉన్నాం, అందులో పాస్ అయిపోయాం. తర్వాత శ్రద్ధ. శ్రద్ధ ఇప్పుడు ఏమిటి? శ్రద్ధ ఇప్పుడు వినడానికి వచ్చాం. శ్రద్ధ ఏమిటంటే మనం వినే విషయం మీద శ్రద్ధగా విని దాన్ని మనం చేసుకుని అలవాటు చేసుకోవాలన్నమాట. తర్వాత నిష్ఠ. ఏదైతే మనం విన్నామో, ఏదైతే మనం చేయాలని తలుచుకున్నామో దాని నిష్ఠగా మనం అందరం గురుదేవుల పాదాల ముందు ఉన్నాం, దగ్గర ఉన్నాం కాబట్టి అనుష్ఠానం చేసుకుంటూనే ఉన్నాం రోజు. అదిలో నిష్ఠ, శ్రద్ధ అనేవి ఉండాలన్నమాట. తర్వాత భక్తి. ఈ భక్తి కొంచెం సేపు నిర్గుణం సగుణం అనే గొడవ వదిలిపెడితే ఏ పని చేసినా దాని మీద మనకి ఏకాగ్రత ఉండాలన్నమాట. తర్వాత ఆ భగవద్ దర్శనం కోసం ఒక ఆ తత్పరత ఆవేదన మనకి రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మన భగవంతుడి కోసం ఆరాటపడితే వస్తుంది. భగవంతుడి కోసం ఆరాటపడితే వస్తుంది, భగవంతుని నిరంతరం తలుచుకుంటే వస్తుంది. ఏవం సతతయుక్తాయే ఏ భక్త స్వాం వారి ఉపాసితే, ఎవరైతే నిరంతరం నిన్ను ఉపాసిస్తారో వాళ్ళు గొప్పవారా అని అడుగుతారన్నమాట అర్జునుడు. లేదా నిరంతరం నీ అభ్యక్త రూపాన్ని సర్వవ్యాప్తమైన రూపాన్ని వాళ్ళు వాళ్ళు అభిలషిస్తుంటారో వాళ్ళు గొప్పవాడా అని అడుగుతారన్నమాట. ఆ భగవద్ దర్శనాని కోసం తత్పరం. మనం ఈ మన నాకు ఇచ్చిన సమయంలో కొంచెంసేపు ఈ భక్తి తత్వం గురించి మాటలు మాట్లాడుకుని భక్తులు చరిత్ర చెప్పుకుంటున్నాం. మరి ఆ భక్తులు ఇన్ని కష్టాలు పొందారు, పొందినా వాళ్ళు ఆ భగవత్ తత్వం మానలేదే. గోవా కుమారుడు ఆ కత్తితో తన నొడి చేతులు నరుక్కుని ఆ పాండురంగుడు ఆ పాండురంగుని ఆరాధిస్తూ ఆ పాండవేశ్వరుడు ఉండిపోతాడు. అది మరి అంటే ఎటువంటి తత్పరత మరి వారు పొందారో మరి మనం ఊహించలేమన్నమాట. అది అభ్యాసం వస్తుంది. తర్వాత తత్పరత, ఇప్పుడు చెప్పుకున్నాం తత్పరత. ఈ తత్పరత బాగా తీవ్రమైన కొలిది ఒక మనం ఆ భావనలోకి వెళ్ళిపోతాం అన్నమాట. భావ ఆ భావంలో మనం మునిగిపోతాం. ఆ భావం ఇంకా ఎక్కువ అయితే మహాభావ స్థితి వస్తుంది. ఆ భావ మహాభావ స్థితి తర్వాత ఆ భావాతీత స్థితి వస్తుంది అన్నమాట. ఆ భావాతీత స్థితి ఏమిటంటే మనం మాండుక్య ఉపనిషత్తులో చెప్పుకుంటాం. ఆ ఊ మా ప్రణవంలో ఉండే ఆ ఊ మా తర్వాత వచ్చే ఆ ఒక్క స్పేస్ ఉంటుంది అర్ధమాత్ర, అది ఆ భావాతీత స్థితి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మనం ఏ సంకల్పాలు లేని స్థితి, ఆ స్థితి. ఏ సంకల్పాలు లేకుండా ఏ కర్మలు లేకుండా మనం ఉండలేం కాబట్టి మనం ప్రయత్నంతో వచ్చే సంకల్పాలను దూరం చేస్తూ ఉంటే మనసు భగవంతుడి మీద పెడితే ఒక పాయింట్ మీద మనసు నిలుస్తుంది అన్నమాట. అప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి మనమేమిటో మన తత్వం ఏమిటో అర్థమవుతుంది అన్నమాట. ఈ ఆచార్య వేదించి చెప్పేవారన్నమాట, ఎప్పుడు మనకి ఏమీ తోచట్లేదు అని బోర్ కొడుతుంది అనుకుంటాము అది యాక్చువల్ గా మనం వేస్ట్ చేస్తున్నాం ఆ మూమెంట్ ని. అది నీకు ఏ సంకల్పాలు లేని స్థితిని తెచ్చిపెట్టింది. కానీ తెలియకుండా అటు ఇటు తిరిగి కాఫీ తాగి టీ తాగి ఎవరితో మాట్లాడాలని అది పరిగెడుతూ ఉంటాం. దానికోసం మనం ఏ సంకల్పం లేని స్థితిని మనం తెచ్చుకోవాలి. అది వస్తూ ఉంటుంది కానీ దాన్ని మనం గుర్తించాలన్నమాట. అయితే రాధాకృష్ణుడు రాధాకృష్ణుడి కోసం పరితపించింది, కృష్ణుని ఆరాధించింది, గోపికలు ఆరాధించారు, గోపికలు శ్రీకృష్ణుని పొందారు, శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నారు. మరి మీరాబాయి, మీరాబాయి టైంలో మన మొన్నటి ఆవిడే కదా, ఆవిడ మరి తను పాటలు పాడుతూ గానం చేస్తూ తను రాధగా చిత్రించుకుని ఎంతో పారవశ్యం పొందిందన్నమాట. మనకి కూడా మనకి బాబుజీ అటువంటి అలవాటు చేశారు. కానీ మనం అది కొంతమంది ఆ అనుభవం పొందుతూనే ఉన్నారు. అయితే ఆ అనుభవం అది మనసు జ్ఞప్తికి తెచ్చుకోవట్లేదన్నమాట. మనం ఒక కీర్తన జరుగుతుంటే ఆ కీర్తనలో మనం మునిగిపోతున్నావా లేదా, ఆ భావంలో మనం మునిగిపోతున్నావా లేదా అని. అందులో మునిగిపోతే అప్పుడేమవుతుంది, అప్పుడు సంకల్పాలు మిగతా ఇతర విషయాలు ప్రపంచ విషయాలు మనకు మనసులోకి రావు. అటువంటి ప్రయత్నంతో నేను మనకి అందరికీ చేసిన మూడు పాటలు ఎంపిక చేశాను అన్నమాట. ఇక పాడదామని కాదు, మనందరం కలిసి ఎంతవరకు మనం ఆ భావన ఉండిపోతాము అది చూద్దామని, మీ అందరితో పాటు నేను కూడా అందులో ఉండాలని నేను ఆ ప్రయత్నం అన్నమాట. అందులో మన హార్మోనియం వాయించక్కర్లేదు, తబలా వాయించక్కర్లేదు, అందరూ కూడా అందరికి ఆ పాటలు వచ్చినవే. ఆ స్థితిలో ఉండిపోవడానికి ప్రయత్నిద్దాం. కొంచెం పాటలు వచ్చిన వాళ్ళు సంకీర్తన పరమటు కొంచెం గట్టిగా పాడితే అందరికి వినిపిస్తుంది కాబట్టి ఆ పని చేస్తారు. అందరు మటుకు ఆ భావనలో ఉండండి. ముందుగా మనం ప్రహ్లాదుడి గురించి చెప్పుకుందాం. మనం అందరం ప్రహ్లాదుని అయిపోదాం. ఇప్పుడు ప్రహ్లాదుడు నాలుగేళ్ల బాలుడు. ఆ ప్రహ్లాదుని ముందు ఆ సేవకులు ఆ వెండి పళ్ళెంలో పాలు తెచ్చి పెడతారన్నమాట. ఆ పాలు తెచ్చి పెట్టగానే ఆయనకి వెంటనే ఒక క్షీరసాగరం, తెల్లటి క్షీరసాగరం ఆయనకి దర్శనం అవుతుంది ఆ పాలలో. ఆ క్షీరసాగరంలో ఒక ఈ శేషరాయి, శేషశల్పం ఉద్భవిస్తుంది. ఆ శేషశల్పంలో అక్కడ ఈ విష్ణుమూర్తి, నారాయణమూర్తి అక్కడ విరాజమానమై ఉంటారు. లక్ష్మీదేవి ఒక పక్క కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. తుమ్మూరు నారదులు మొదలైన వాళ్ళంతా గానం చేస్తూ ఉంటారు. ఆ బ్రహ్మ ఆయన సంకీర్తిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటిది ఆ పాల నిన్నే చూడగానే ఆయన అందులో ఉండిపోతాడు. మరి మనం కూడా అందరం అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిద్దాం. మరి ఏదో ఉండాలని ఏదో గొప్ప విషయమేం కాదు. మన రోజు వింటున్న పాటలే, ఏ స్థితి కలగకపోయినా పర్వాలేదు, కలిగినా పర్వాలేదు, దాని మనసు మటుకు ఇతర విషయాల మీద వెళ్లకుండా చూసుకుందాం. అందరూ ఆ పాట అనుకుంటాం. Oh, అదన్నమాట. ఆ తర్వాత రెండవ ప్రయత్నంలో మనకి చాలా మంది బాబుజీ మహారాజ్ సన్నిధానంలో ఆ నాలుగు వేళ రామచంద్రుడు ఎలా ఆడుకున్నాడు ఆ పాట మనం విన్నాం. అయితే బాబుజీ అన్నారంటే మీరు ఉట్టినే పాడటం కాదు, ఆ భావంలోకి వెళ్ళండి అని చెప్పారంట. ఆ రామచంద్రుడు, ఇది హిందీలో ఉంది, తెలుగులో చెప్పేస్తాను. ఆ రామచంద్రుడు ఆడుకుంటున్నాట, ఆడుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ కింద పడతాట. కింద పడంగానే ఆ దశరథుడు రాణైన ముగ్గురు వచ్చి ఆయన ఎత్తుకుంటూ ఉంటాట. ఆ సన్నివేశం అన్నమాట. ఆ తర్వాత ఆ ఎర్రటి సూర్యకాంతికి ఆ రాముడి పెదవుల మీద పడుతుంటే, ఎర్రటి పెదవుల మీద పడుతుంటే ఆయన ఏవో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటాట. ఆ మాట్లాడుతూ ఉంటే ఆయన సుందరమైన నాసికి చిన్న నత్తుందిట. ఆ నత్తులు ఆ సూర్యకాంత పడి మెరుస్తూ ఉంటే, తలుక్కుని మెరుస్తూ ఉంటే ఆ ఆనందాన్ని తులసిదాస్ చూస్తున్నాడనమాట. చూసి తను చూస్తున్న స్వరూపం ఏమిటి, నేను చూస్తున్న స్వరూపం రామచంద్రుడేనా కాదా అని ఆయనకు అనుమానం వచ్చింది. వచ్చి ఆయన నిర్ధారించుకుని నేను చూస్తున్న స్వరూపం సాక్షాత్ రామచంద్రుడే అని ఆయన అటువంటి అనుభవం పొందాను. ఈ తులసిదాస్ ఈ పాట పాడుతుంటే మనం ఆ రామచంద్రుడి ప్లేస్ లో మన బాబుజీ మహారాజ్ ఊహించుకోవచ్చు. బాబుజీ ఏమన్నారంటే మీరు పాట పాడేస్తున్నారు, ఆ స్థితిలోకి వెళ్ళండి అని చెప్పారు. మనం వెళ్ళిపోతున్నాం అని కాదు, మనం మరి అందరూ అనంజ భక్తి కోసం మనం ఒకసారినా ట్రై చేయాలి కదా, మనం ఆ స్థితిని పొందుతున్నాం లేదా పొందాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం.
చమక చల తరామ చన్ చమక చల తరామ చన్ రాజత జయనియా చమక చల తరామ చన్ రాజత
గజ్జలు కట్టుకుని మువ్వ విద్యలతో అలా వెళుతుంటే ఆ తులసిదాస్ పొందిన ఆనందం అతి ఆనందంతో ఆ ఏ రూపం అయితే తిలకించాడు అతను రఘువుడు అవునే కాని అవునా కాదా అని చెప్పుకుని ఎలా ఉన్నాడు నేను చూసిన మనసులో చూసిన ఆ రఘువుడు అంటే ఆ సాక్షాత్ ఆ రామచంద్రుని నేను దర్శిస్తున్నాను ఆయన్ని పోలిన వారు ఇంకెవరు లేరు అని అన్న భావం పొందినప్పుడు ఆ బాబుజీ ఆ భావాన్ని పొందుతూ మీరు అర్థం చేసుకోవట్లేదు ఆ భావాన్ని పొందండి అట్టుముక్ అనగానే ఎలా నడుస్తున్నాడు ఆ రామచంద్రుడు ఎలా పడుతున్నాడు ఆ పయంగానే ఆ రాణులు వచ్చి ఎలా ఎత్తుకుంటున్నాడు ఆ తర్వాత ఆ ఆ ఎర్రని సూర్యకాంతి ఆయన మా మీద పడుతుంటే ఆ ఎర్రటి ఆ పెదవులతోటి ముద్దు ముద్దు మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆ సుందరమైన నాసికం ఆ నత్తు మీద ఆ కిరణబడి తడుక్కుమంటుంటే ఆ తులసిదాస్ అతి ఆనందంతో ఎలా ఇటువంటి దర్శనం ఇచ్చాడు నా రామచంద్రుడు ఆయన్ని పోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆయన్ని మించిన ఆనందం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆనందం మునక వేస్తూ అనుభవిస్తుంటే మనం మటుకు ఎందుకు ఆ భావం పొందకూడదు మనం కూడా ఆ భావం పొందుతున్నాం అనమాట మన ఇతర విషయాలు ఆలోచించి ఆ భావంలోనే ఉన్నాం అది భావ స్థితిలో కట్టామంటే అలా ప్రయత్నం చేసుకుందాం. తర్వాత ఈ నిరీక్షణ గురించి మూడవది నేను అనుకున్న దాంట్లో మూడవది యశోద అలనాడు యశోదాదేవి కృష్ణుడికి వెన్నలు తినిపించింది అదిలించింది ఇంకోళ్ళ ఇంట్లో వెన్నలు తీస్తే దండిచ్చింది మరి ఆ యశోదకి ఆ భాగ్యం కలిగింది కదా మరి ఆ తర్వాత ఒకలాదేవి అనే ఆవిడకి అంటే ఆ యశోద మరి జన్మాంతరం అంటారు ఆవిడ ఆ కృష్ణుడిని ఊహించుకుంటూ మరి ఏ భావం పొందిందో అది కూడా చూద్దాం తర్వాత మనం ముందుగా కార్యక్రమంలో జరుగుతాం. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా ఊరికే చిన్న ప్రయత్నమే. మనం కూడా ఆ స్థితిని పొందొచ్చు, పొందగలం. అప్పుడు అది అనన్యభక్తి అవుతుందన్నమాట. మనం పుష్పాలతో చేసే ఏదైతే చేసే భక్తి ఏదైతే ఉందో దానికంటే చాలా విశిష్టమైనది. మనం మన పుష్పాన్ని ఆ దేవుడికి అర్పిస్తున్నాం అన్నమాట. మరి వాళ్ళు అంతే కదా, గోపికల వాళ్ళు కృష్ణుడు లేదే మరి కృష్ణుడు ఎలా సందర్శించారు? వాళ్ళ మనసులో ఆ కృష్ణ భావంతో వాళ్ళు అలా సందర్శించడం వల్లనే వాళ్ళు పరమ భక్తి పరాభక్తి అంటారు, పరాభక్తి స్థితిని పొందిన వారినయ్యారు. ఋషి మునులు దేవేంద్రాదులు దేవతలు పొందలేని స్థితిని వాళ్ళు పొందారన్నమాట. అది అందరికీ సాధ్యమే అని మన బాబుజీ మహారాజ్ కూడా మనకి చెప్పారు. మీరాదేవి ఎలా పొందింది? తను రాగైపోయింది, కృష్ణుని ఊహించుకుంటూ కృష్ణ దర్శనం పొందుతూ మరి ఎంత తన్మయత్వం పొందింది? ఎన్ని బాధలు పడుతూ కూడా ఆ కృష్ణుడినే దర్శిస్తూ కృష్ణుడు తోడే మీరైతే గిరిధర గోపాల్ దూసరామె పోయి గిరిధర గోపాల్ నావాడు, నాకు రెండో వాడు ఎవరు లేరు నా జీవితంలో అలా గట్టిగా నమ్మి మరి ఆవిడ ముక్తి పొందలేదా? మనం కూడా ఇంకొక స్టెప్, మనం సంకేతం వింటున్నామంటే అటువంటి భావం మనకు వస్తుందా లేదా? ఇదే లేదు, మన సంగీతం వినక్కర్లేదు, ఈ పాటలు మనకు వచ్చినవి. ఈ పాట పాడుకుంటూ సైలెంట్ గా కూర్చుని మన భావం ఆ కృష్ణుడి మీద గడుతుందా లేదా, ఆ భగవంతుడి మీద గడుతుందా లేదా, ఇష్ట దైవం మీద గడుతుందా లేదా అని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. దీనికే బాబాజీ గారు ఎవరి మనస్థితి ఎలా ఉంటుంది అని దాని వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించిన నలుగురు భక్తుల గురించి చెప్తాం. నలుగురు భక్తులే, వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళలో ఒకను శిల్పాకారుడు, ఆ శిల్పాకారుడు ఎప్పుడు ఆ శిల్పం ఎలా ఉంది, ఏ యంత్రం మీద చేశారు, ఏది అడుగులు ఎత్తు, ఏ రాయితో చేశారు అని ఆ శిల్ప ఆ సౌందర్యానికి అతను ఆనందపడిపోతూ ఉంటాడు అన్నమాట. ఒక భక్తుడు స్వర్ణకారుడు, ఆ స్వర్ణకారుడు ఆహా ఎంత బాగుంది, ప్రభువుకి పెట్టిన విగ్రహాలు ఆభరణాలు ఎంత బాగున్నాయి, ఈ కిరీటాలు ఎంత బాగున్నాయి, ఆ కిరీటం ఎంత బాగుంది అని వాటి మీద దృష్టి పెడతారన్నమాట. ఇంకోతను ఎవరు, ఇంకో ఆగమ శాస్త్రం, ఇంకో భక్తుడు ఆగమ శాస్త్రం పండితుడు, ఆ ఆగమ శాస్త్రాల ప్రకారం ఇది ఉందా లేదా, ఈ ఇది విగ్రహం మనకి దాని ప్రకారం ఉందా లేదా, దీని ఈ యంత్రం ప్రకారం వేస్తే మన అందరి భక్తులు అందరికి అనుభూతి కలుగుతుందా లేదా అని ఆయన వేస్తారు. అయితే ఒక భక్తుడు నిజమైన భక్తుడు ఆ ప్రభువుని చూడగానే ఆ తన్మయతలో అలా ఉండిపోతాడు అన్నమాట. మరి అది అది అనన్య భక్తి అంటే అది. అందరూ భక్తి లేదని ఎవరికి భక్తి లేకుండా ఎందుకు వెళ్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి? కానీ వెళితే మనసు అక్కడ డైవర్ట్ అవుతుంది, మనకి తెలియకుండానే డైవర్ట్ అవుతూ ఉంటుంది. అనన్య భక్తి అంటే అలా ఈ పరాభక్తి. ఇదే పరాభక్తి అంటే ఈ పరాభక్తిలో భగవత్ సాక్షాత్కారం లేని మనసులో ప్రేమ, ఆ ప్రేమ అంటే నిష్కల్పమైన ప్రేమ మనకి జనించదన్నమాట. భగవంతుణ్ణి భక్తుణ్ణి ఆ పట్టుకుని కలిపే దారమే ప్రేమ. భగవంతుణ్ణి అత్యంత ఆత్రిగా భావిస్తుంటాడు ఎప్పుడు భక్తుడు. బాహ్య ప్రపంచాన్ని మరుస్తాడు, బయట ప్రపంచాన్ని మరుస్తాడు. తర్వాత అతని స్థితి ఎలా ఉంటుందంటే పిచ్చివాళ్ళ నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఆ ప్రేమ భక్తి పారవశ్యంలో ఉంటూ ఉంటాడు అన్నమాట. దీన్నే మన భాగవతంలో వస్తుంది. వైకుంఠ చింత వివర్జిత జేష్ఠుడై ఒక్కడు నేడుచు ఒక్కచోట. ఆ వైకుంఠుని చింతిస్తూ ఒకచోట కూర్చొని ఏడుస్తూ ఉంటాట. నశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్కచోట. ఆ హరిభావంలో ఉండి పాడుతూ ఉంటాట. విష్ణుడు ఇంతయే కాదు, విష్ణుడు ఇంతయే గాని వేరెండు కాడని ఒత్తిడి నవ్వుచుండు నొక్కచోట. విష్ణుడు ఇంతే, భగవంతుడు నా ఎదురుగానే ఉన్నాడు, నాకంటే వేరుగా లేదని నవ్వుతూ ఉంటాట. నలినాక్షుడను నిదానము కంటిని కంటినేనని ఉబ్బి గంతులు వేసి ఒక చోట. ఆహా, ఆ భగవంతుని నేను కనుక్కునే మార్గం కను తెలుసుకున్నాను అని చెప్పి ఉబ్బి గంతులు వేస్తూ ఉంటాట. బలుగు నొక్కచోట పరమేశు కేశవు, పరమేశ్వరు ఆ కేశవుణ్ణి చింతిస్తూ ఉంటాడన్నమాట. ప్రణయ హర్షజనిత భాష్మ సలిలి మిడిత పలుకుడై నిమీల నేత్రుడై ఒకచోట నిలిచి ఊరకుండు. అలా ఆ భక్తి పారవేశం, ఆ పరాభక్తి అలా పొందినవాడు ఎవరంటే ప్రహ్లాదు. మనకి రామకృష్ణ కళాసంఘం చదివిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఆయన భక్తుల ఇంట్లో వెళ్ళి అక్కడ ఏదో ఏదో మాట్లాడుతూ ఇలా అంటూనే ఆయన సమాధి పొందుతాడు. ఆ ఫోటో కూడా ఉంటుంది, ఆ ప్లేస్ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ దక్షిణేశ్వర్ల ఆ విగ్రహం కూడా వాళ్ళు చేసి పెట్టి ఉంటుంది. మరి ఆ స్థితి ఎటువంటిది? ఈ ప్రపంచ విషయం ఆ స్థితిని పొందేవాళ్ళు ఈ ప్రపంచ విషయాల మీద మోహం అనేది వాళ్ళు ఎప్పుడు పెట్టుకోరు. అది పరాభక్తి అంటే అదనమాట. అది పరాభక్తి గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి కొద్దిగా ప్రయత్నించాం. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం భక్తుల కథల్లో ఈనాడు కూర్మదాస్, దిక్కులేని వాడికి దేవుడు దిక్కుని చెప్పుకుంటామే, ఆ కూర్మదాసుకి మరి ఆ పాండురంగుడు ఎలా ఆయన్ని ఆదుకున్నాడో మనం ఇందులో చూడచ్చు. పండదీపురానికి చాలా దూరంగా ఉంటూ ఉండే గ్రామంలో ఈ సూర్యుని కి రథంగా ఉన్న అనూరుడు, మన ఇక్కడ మన దగ్గర కూడా ఉంది ఆ విగ్రహం. అనూరుడు అంటే ఆయనకి తొడలు లేవు. అటువంటి వంశీయులైన కూర్మదాస్ బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇలా పాగుతూ నడిచి తాబే ఇలా పాగుతూ నడిచేవాడు. ఎక్కడ హరి కథలు జరిగినా, ఎక్కడ హరి సంకీర్తన జరిగినా అక్కడ పాక్కుంటూ వెళ్ళి అక్కడ ముందుండేవాడు అన్నమాట. అందువల్ల అతన్ని ఆయన కూర్మదాస్ అని పిలిచేవారు. కూర్మ అంటే తావేరు. అప్పుడు ఒకనొక హరికథా గానంలో పాండురంగుడి గురించి ఆ పౌరాణికుడు చెప్తుంటే విని తను కూడా ఆ పండన్నారిని దర్శించాలి అని ఒక ఊహ ఆలోచన గట్టిగా మనసులో జనించింది. జనించి నాకు పండుగ వెళ్ళాలనుంది, నాకు ఆయన దర్శనం పొందాలి, మరి ఎలా మీరంతా నాకు సహాయం చేయగలరా అని అడుగుతాడు. అడిగితే నీకు కాళ్ళేవు కదా, నువ్వెలా వెళ్ళగలవు అని వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, రాబోయే కార్తీక శుద్ధ ఏకాదశికి పండరిపురం వెళ్లి ఎలాగైనా పండ్రనాథ్ దర్శించాలి అని ఉద్దేశించేట ఆయన ఎవరికి చెప్పకుండా ఆయన పాకుంటూ ప్రయాణం మొదలుపెట్టేశాడు పండరిపురానికి. ఆ ప్రయాణం మొదలు పెడితే కొంత దూరం వెళ్ళేటప్పటికి అలసిపోయాడు, ఆకలి ఆకలి దాహం అంటే అక్కడ అందరూ వెళ్ళి ఏమిటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పండరిపురానికి కాళ్ళు చేతులు మేమే వెళ్ళలేకపోతాం నువ్వే వెళ్తావు అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు పాండురంగడే ఒక వర్తకుడి వేషంలో వస్తాడు. వచ్చి ఏమిటి నువ్వు ఎక్కడి ప్రయాణం కట్టావు అంటే నేను పండరిపురం వెళుతున్నాను, ఇలా నువ్వు కాళ్ళు లేకుండా పండరిపురం ఎలా వెళ్ళగలవు ఎలా వెళ్దాం అనుకుంటున్నావు అంటే ఏమో నాకు తెలియదు ఇలా పాకుండా వెళ్తాను, ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తాను అంటాడు. సరేలే నేను కూడా మాది పండరిపురమే, నా పేరు విఠోబా, నేను వర్తకుణ్ణి, నేను అటే వెళుతున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను తీసుకెళ్తూ ఉంటాను, మనం వెళదాం అంటాడు. సరే అని ఆ మన్నాడు బయలుదేరినప్పుడు చెప్తాను, నువ్వు పాకుంటూ రా, పాకుంటూ వస్తే నేను నీకంటే ముందుగా వెళ్ళి అక్కడ నీకు వంట అది భోజనం అది ఏర్పాటు చేస్తాను, నువ్వు అక్కడికి రాగానే నువ్వు భోంచొద్దు గాని ఆ మన్నాడు మళ్ళీ వెళదాం అని చెప్తానమాట. సరే అనుకుని అలా మొదలయ్యి ఆ సాయంత్రం కాగానే చక్కగా వంట చేసి పెడుతూ ఉంటాను. ఎవరు పాండంగడే పెడుతూ ఉంటే సరే ఆ మన్నాడు పాక్కుంటూ పెడితే అక్కడేం గ్రామం లేని చోట కూడా ఒక గ్రామం సృష్టిస్తాడు పాండంగుడు. ఆ గ్రామంలో అక్కడ ఉండి ఆయనకు వేడి వేతాన్ని చూసి అన్ని సౌకర్యాలు చూసి అలా 4 నెలలు నడుస్తారనమాట. నడిచి ఈయన పాక్కుంటూ ఆయన నడుస్తూ 4 నెలలకి బొగడాపురం అనే ఊరు చేరతారు. ఆ బొగడాపురం చేరి అక్కడికి అప్పుడే ఏకాదశి వచ్చేస్తుంది మన్నాడని అక్కడ ఆ ఊరు భక్తులందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఇదని చెప్తానమాట, అయ్యా నేను రేపటిలోగా అక్కడికి చేరలేను, మీరు పాండంగ దర్శనం చేసుకుని పాండంగ సన్నిధిలో ఇలా నేను పాండంగ దర్శనం అభిలషిస్తున్నాను అని ఆ స్వామికి విన్నవించండి, నా మాటగా చెప్పండి అంట. సరే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ పండరిపురంలో ఆ నామదేవుడు పాండంగ గానం చేస్తూ నృత్యం చేస్తూ ఉంటే ఆ రోజుల్లో మరి పాండంగుడు వాళ్ల మధ్య ఉండేవాడు. పాండంగుడు వచ్చి ఆ నామదేవుని కబురించుకుని, ఎంత చక్కటి నువ్వు సంకేతం చేశావు, నీ గానానికి చాలా ముగ్గుతున్నాను అని కబురించుకుంటాడు. కలిగించుంటే ఈ బోళాపురం నుంచి వెళ్ళిన ఈ భక్తులు చెప్తారనమాట, ఇలా కూర్మదాసు అనే ఒక భక్తుడు మీ దర్శనం కోసం వేచి ఉన్నాడు ప్రభు, రాలేడు, కాళ్ళు లేవు, బోళాపురంలోనే ఉన్నాడు అని మీరు ఎలాగైనా ఆయనకి మీ దర్శనం అనుగ్రహించండి అంటే, సరే నేను ఆయన అతని మనోడని తీరుస్తాను అని చెప్పి అప్పుడు అక్కడ నామదేవుడు అక్కడే జ్ఞానదేవుడు ఉంటాడు. వీళ్ళిద్దరికి తన పిలిచి వీళ్ళిద్దరితో ప్రయాణం కడతాడు. ప్రయాణం కట్టి పిండి అనే ఒక ఊరికి చేరతారనమాట. బాడాపురం వెళ్లే ముందు ఆ గ్రామం వస్తుంది అనమాట. వెళితే అక్కడ ఏం చేస్తాడంటే, అంటే బోల్డన్ని కోలంత మంది భక్తులు ఆశ తీర్చాల్సి ఉంటుందని మాట భగవంతుడికి. ఎన్నో కారణాలు ఉంటాయి మనకు తెలియదు. ఈ నామదేవుని జ్ఞానదేవుని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఒక తోట ఉంది, నందనం అనే తోట ఉంది, అక్కడ లోపలికి వెళ్ళొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని వెళ్తారన్నమాట. ఆ నందనాన్ని పాలించే రాజు సామంతుడు అనే పాండురంగ భక్తుడు వీళ్ళకి కూర్చోబెట్టి లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ భక్తుడు ఎంతో పరవశించిపోతాడు. నాకు నేను నీకు నాకు దర్శనం ఇచ్చా ప్రభు, ఎంత భాగ్యవంతుడు నేను అని చెప్పి ఆ వెంటనే ఆ పాద ప్రసాదాలు చేయడానికి పళ్ళెం తీసుకొచ్చి ఆ పూజ అది చేయబోతూ ఉంటాడు. లేకపోతే ఆగాదు, ఇప్పుడు పూజ కాదు చేయవలసింది, నన్ను ఇద్దరు దొంగలు వెంట పట్టుకొస్తున్నారు. వాళ్ళ బారి నుంచి ఎవరు దొంగలు? రామదేవుడు జ్ఞానదేవుడు. వాళ్ళ బారి నుంచి ఎలాగో తప్పించుకుని నేను వచ్చాను, నువ్వు నన్ను ఎక్కడన్నా దాచేయి అంటే అప్పుడు ఆ సామంతుడు అన్నమాట, నిన్ను దాయడం నేను, నువ్వు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడి, నిన్ను దాయగస్తారు ఎక్కడుందండి? సరే లేదా, నీ అఖండ జ్ఞానాన్ని నువ్వు కాస్త ఆపి నన్ను ఎక్కడన్నా దాచే ఉపాయం చూడు అంట అనమాట. అయితే అక్కడ నా కుటీరం ఉంది కదా, అందులో దాక్కో అంట. కుటీరం కాదు, ఎవరికీ కనిపించని ప్లేస్ లో దాక్కోవాలి అంటే, మరి దాక్కోవాలంటే ఎక్కడ ఉంది ప్లేస్? నా హృదయం ఒకటే ఉంది, నా హృదయంలో దాక్కోవాలి నువ్వు అంటే సరే అంటాడు. సరే అంటే అక్కడ ఒక పార పార ఉంటే ఆ పార తీసుకుని నన్ను గుండెలు చీల్చుకుని నువ్వు ప్రవేశించు, శీఘ్రంగా ప్రవేశించు అంటే అక్కడ వెళ్ళి దాకు ఉంటారన్నమాట. ఉంటే అది మరి కనిపించకుండా ఇలా గుడ్డగప్పుకుని ఆ సామంతుడు ఆ తన్మయత్వంలో ఉంటా ప్రభు. ఇంకా హృదయస్థులో ఉన్న భగవంతుడు ఉన్నప్పుడు మరి ఇంకా వేరే ఈ ప్రపంచం ఏం కనిపిస్తుంది? ఆ తన్మయత్వంలో ఉంటుంటే నామదేవుడికి చాలా ఇంతసేపు అయింది, ఈ జాడ తెలియట్లేదు, పాండురంగుల జాడ అని చెప్పి ఎలా ఇలా వెళ్ళిన దారి ఇదే కదా ఇదే కదా అంటూ ఆ వెళ్ళిన జాడ చూస్తూ చూస్తూ ఈ నందనవనంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే ఈ సామంతుడు ఆయన కనిపిస్తాడు. కనిపించి ఆహా నామదేవ మీరు వచ్చారా మీరు అని చెప్పి ఆయన సత్కరిస్తుంటే, అది కాదయా పాండురంగుడు ఇటే వచ్చాడు, మమ్మల్ని నుంచోబెట్టి వచ్చాడు, ఆయన జాడ తెలియట్లేదు, నేను ఈ ఎటు వెళ్తాయో తెలిసింటే ఆయన పీతాంబరానికి నా కొంగుముడి కట్టుకుని ఉంటే నేను ఆయన వంటే ఉండేవాడిని, ఆయన విరహం భరించలేకపోతున్నాను ఆ పాండురంగుడు వెళ్ళి చప్పు ఆయన్ని నాకు చూపించు అంటాడమ్మా. అంటే లోపల ఉన్న పాండురంగుడు మరి ఆగుతాడా అంటే, పిల్లలు ఉంటారు చూడండి దాక్కుని మనం వెళ్ళేటప్పుడు మనం అది చూడకుండా వాళ్ళే ముందు మనకు వచ్చి నుంచుంటారు అన్నమాట. అటువంటి పరిస్థితి పాండవుడు అంటాడనమాట సామంతుడు, చూపించు నా దర్శనం, నన్ను చూపించు. పాండవుడు అంటాడు నేను ఇతను హృదయ గుహలో ఉన్నాను అని చెప్పి నువ్వు చూపించంటే అతను వస్త్రం తీస్తే అప్పుడు పాండవుడు బయటకు వస్తాను అన్నమాట. బయటకు వస్తే సరే సరే మనం బయలుదేరింది దేనికి? మనం బయలుదేరింది కూర్మదాసుని దర్శనం ఇవ్వటానికి అని చెప్పి బయటకు వచ్చి సామంతుడు పాండురంగుడు నామదేవుడు బయటకు వచ్చి ఈ జరిగిందంతా జ్ఞానదేవుడికి చెప్పి నలుగురు బయలుదేరతారన్నమాట. బయలుదేరి బోళాపురం వస్తారు. బోళాపురంలో ఆ పాండురంగుడు ఛానల్లో ఉంటాడనమాట కూర్మదాసు. ఈరోజు నాకు దర్శనం అవ్వకపోతే అంటే ఆ రోజు ఆకాశం అవుతుంది, నేను నా ప్రాణత్యాగం చేస్తాను, ఈ స్వామి దర్శనం నా ప్రాణం ఎందుకు బతికేందుకు అని మనోరంజనంతో ఉంటాడనమాట. ఉంటే వచ్చి పాండురంగుడు పలకరించి ఏమిటి నువ్వు ఏమిటి ఎలా వెళ్దాం అనుకున్నావు పండరీపురం అంటే, పండరీనాథుని దర్శించాలి, నేను అక్కడికైతే ఫిజికల్ గా వెళ్ళలేను అంటే స్వామి ఆయన మనోరంజనం తీరుస్తూ ఆయనకి దర్శనిస్తూ పాండురంగుడి దర్శనం పొందగానే ఆయన స్వామి పాదాల మీద పడి, స్వామి ఎంత కరుణామయుడివి, నేను నా మనోరథాన్ని తీర్చావు అంటే నీకేం కావాలంటాడు. నాకు ఏం కావాలి? ఎప్పుడు నీ పేద నీ పాద సంస్మరణమే కావాలి, ఎప్పుడు నీ నామాన్ని కీర్తిస్తూ ఉండాలి, అది ప్రసాదించు అంటే స్థరాస్తు అంటాము. అంటే తర్వాత నువ్వు ప్రభు నువ్వు ఎంతో కరుణామయుడు కదా, కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు ఏ రూపాన్ని నువ్వు దర్శనమిస్తున్నావో ఆ రూపాన్ని ఆ రూపంతో ఇక్కడే వెలిసి ఇక్కడ ప్రజలందరికీ పాండవ నామామృతాన్ని పానం చేసేటట్టుగా చెయ్యి అనుగ్రహించంటే అక్కడ ఆయన అనుగ్రహించి అక్కడ వెలుస్తాడనమాట. ఇప్పుడు కూడా ఈ ఆషాఢ ఏకాదశి ఈ కార్తీక ఏకాదశికి వెళ్లే భక్తులందరూ ఆ పాండురంగను దర్శించిన తర్వాత బవళాపురం వచ్చి ఆ అక్కడ పాండురంగను దర్శిస్తూ ఉంటాను. ఇది ఆ కూర్మదాస్ యొక్క భక్తి విశేషం. ఈరోజు ఇక్కడ ముగించుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాగనారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద
రాధే రాధే.